ఓం శ్రీ సాయిరామ్ లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రీ చందు విజయ్ మనకి అందించిన ఈ చక్కని అంశాన్ని ఇంతటితో ముగిస్తూ, మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయ తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి పూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతినికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. సన్నజాజి కన్న సంపెంగలత కన్న జున్నుగడ్డ కన్న వెన్న కన్న నెమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న కన్న తల్లి ప్రేమ సున్నితంబు అన్నారు ఒక పద్యంలో భగవాన్ బాబావారు. స్త్రీలు తాము మాతృమూర్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నారు స్వామి. పిల్లలకు అది కూడా తెలియచేయాలి. అందుకు స్త్రీలు పూర్వీకుల చరిత్రలు చదవాలి. వారు ఎంత శాంతంతో ఎంత దయతో వ్యవహరించారో తెలుసుకోవాలంటారు స్వామి. స్త్రీలు ముందుగా మారాలి. స్త్రీలు మారితే పురుషులు కూడా క్రమక్రమేణా మారుతారు. తల్లులే దేశానికి వెన్నెముక వంటివారు, శ్వాస వంటివారు. ఈ ప్రపంచ నాటకంలో తల్లుల పాత్ర ప్రధానమైనది, పవిత్రమైనది. కనుకని తల్లులే నీతిని జాతిని నిర్మించడానికి కృషి చేయాలంటారు స్వామి. ప్రతి మానవునికి తల్లిబడి ప్రథమ బడి ప్రథమ గుడి. ప్రతి స్త్రీ ఉత్తమ మాతృమూర్తిగా తయారు కావాలి. మంచి భార్యకు భర్త మాత్రమే ఆదర్శనీయురాలు, భర్తకు మాత్రమే ఆదర్శనీయురాలు. కాని మంచి హృదయం గల స్త్రీ యావత్ మానవ జాతికే ఆదర్శప్రాయురాలు అంటారు భగవాన్ బాబా. శ్రోతలందరికీ తెలిసిన విషయమే, నిన్నటి రోజు అనగా మార్చి 8వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కాని మన సాయి సంస్కృతిలో స్వామివారు అందించినట్టుగా ప్రతీ నెల 19వ తారీఖున మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తారు. అసలు స్వామివారు స్త్రీల గురించి ఏం చెప్పారు? మాతృమూర్తి ఏ విధంగా నడవడకను అలవర్చుకోవాలి. స్వామి ఐడియల్స్ ఎంతో హైగా ఉంటాయి. మరి మనం ఆ ఐడియల్కి రీచ్ అవ్వాలంటే ఎంతో కృషి చేయాలి. దాని గురించి, మన సంస్కృతి గురించి ఒక అవగాహన ఉండాలి. మరి స్వామి స్త్రీమూర్తి ఎలా ఉండాలి, స్త్రీతత్వం ఏమిటో తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఆ విషయాల్ని మనకి ఈనాడు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనాడు మన రేడియో సాయి బృందం వారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి సాయి స్వప్న మనకు ఒక చక్కని అంశాన్ని అందించబోతున్నారు. సాయి కోరుకునే ఆదర్శ స్త్రీ ఏ విధంగా ఉండాలి? మరి ఆమె మాటల్లో విందామా.
అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి వచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబునందు ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లు. మనల్ని పుట్టించిన అమ్మని, ఆమెను పుట్టించిన అమ్మని, వాళ్లను పుట్టించిన అమ్మని, ఇలా మనందరినీ పుట్టించిన భగవంతుణ్ణి మనం అమ్మగా భావిస్తాం, పూజిస్తాం. సాక్షాత్తు ఆ భగవంతుడి శక్తిని మనం శ్రీమాతగా ఆరాధిస్తాం కూడా. మనల్ని సృష్టించిన భగవంతుడు పాలించడానికి అన్ని సౌకర్యాలు మనకు అందించాడు. పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి తిండి, ఇంకా జీవించడానికి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశాన్ని, ఇలా మన చుట్టూ ఎంతో ప్రకృతిని చక్కగా అమర్చాడు. ఈ ప్రకృతిని కూడా మనం మాతగా, ప్రకృతి మాతగా పూజిస్తాము, ప్రేమిస్తాం కూడా. ప్రకృతిని చూసినప్పుడు కూడా మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి మన కళ్ళకు కనిపించేది ప్రకృతి ద్వారా అందిస్తూ మన శరీర పోషణకి, మన జీవితానికి ఆధారమైన ఈ ప్రకృతి మాతగా మనకి ఎంతో అందిస్తున్నది. అసలు మనం జన్మించడానికి ఒక ఉపాధి అవసరం. అంటే అంతటి బృహత్ కార్యానికి తల్లి గర్భాన్ని ఆధారంగా చేసుకున్నాడు భగవంతుడు. ఈ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన భగవంతుడు ప్రతి జీవిని తల్లి గర్భం నుండే ఉత్పత్తి చేస్తున్నాడు. ఇన్ని లక్షల జీవరాశులు కూడా తల్లి నుండే ఆవిర్భవిస్తున్నాయి. అందుకే జన్మనిచ్చిన తల్లిని దేహమాతగా మనం పూజించాలి. మరి మనం జీవనం సాగించడానికి, తిరిగి గమ్యం చేరుకోవడానికి సాక్షాత్తు ఆ భగవంతుడు మనకి గోమాతను, భూమాతను, దేశమాతను, వేదమాతను కూడా ప్రసాదించాడు కదా. గోమాత మనకి జీవించడానికి క్షీరాన్నిస్తుంది. అలాగే భూమాత తనని తాను తీర్చుకుని పంటలు పండించి మన ప్రాణాలని నిలబెడుతుంది. అంతేకాదు మనం గునపాలు వేసి తవ్వి ఇళ్లు కట్టుకున్నప్పుడు కూడా నా పిల్లలు అన్న భావంతో ఆమె ఎంతో ఓర్పుతో మనని భరించి మన జీవనం సాగించడానికి ఎంతో సహాయపడుతున్నది. అందుకే స్వామి చెప్తారు, ఉదయం లేస్తూనే భూమాతకి దండం పెట్టండి. అమ్మా, ఈరోజు నేను లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు నీకు భారమైన పనులు చేయకుండా, అంటే ఫిజికల్గా మన వెయిట్ని మోస్తున్నప్పటికీ మనం చేసే పనులు, మనం ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు భూమాత ఎంతో సంతోషిస్తుందిట. అలా మన పనుల్ని మొదలు పెట్టుకునే ముందు భూమాతకి మనం నమస్కరించుకోవాలి అని స్వామి చెప్తారు కదా. ఇంకా మన దేశమాత మనకి రక్షణ, భద్రత, ప్రేమ కల్పిస్తుంది. అంతేకాదు పౌరసత్వపు హక్కులిచ్చి ఇంకా మన సంపూర్ణ ఔన్నత్యానికి కూడా ఈ దేశమాతే అవకాశం ఇస్తుంది. ఇంతటి గొప్పదైన దేశమాతను కూడా మనం ఎంతో చక్కగా పూజించి గౌరవించాలి అంటారు స్వామి. ఇక్కడ పూజించడం అంటే పువ్వులతో పూజించడమో లేకపోతే అష్టోత్రం చేయడమో అని కాదు. మనం ఏదైతే దాని నుంచి పొందామో, మనం ఏదైతే ఈ సంఘం నుంచి, ఈ దేశం నుంచి పొందామో, తిరిగి దానికి మనం సేవలను అందించాలి అని అంటారు స్వామి. అయితే పుట్టిన దగ్గర నుంచి తినడం, తాగడం, నిద్రించడం, ఎన్నో రకాల కోరికలు వస్తాయి వాటిని తీర్చుకోవడం, ఇలాగ ప్రతీది ప్రతి జీవి చేస్తున్నాయి. ఎన్నో లక్షల జీవరాశులున్నాయి. ప్రతి జీవి ఆహారం, నిద్ర, భయం, మైథునం, వీటిలోనే తమ జీవితాన్ని గడిపి చివరిగా మరణిస్తున్నాయి. అయితే మరి మానవులుగా పుట్టిన మన యొక్క జీవితానికి సార్థకత ఏంటి? మనం మనిషిగా ఎందుకు మన భగవంతుడు పుట్టించాడని ఆలోచిస్తే, పుట్టడం, పెరగడం, చావడం, మళ్లీ పుట్టడం, మళ్లీ పెరగడం, ఇలాగ అన్ని జీవుల్లాగే మనం కూడా పుట్టి చనిపోవడానికే పుట్టామా? లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అన్నది ఆలోచించుకుంటే స్వామి చెప్తారు కదా, ఈ జరామరణ చక్రంలో పడిపోకుండా మనమే భగవంతుడు, మనం వచ్చిందే భగవంతుడి నుండి, సాక్షాత్తు ఆ ప్రేమస్వరూపులే మనము అని తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ వచ్చింది. ఎందుకంటే మిగతా జీవులకు వేటికి ఈ అవకాశం అన్నది లేదు. వాటికి విచారణ చేసి ఏది మంచి, ఏది చెడు, ఎక్కడున్నాను, ఎలాగ ఉన్న స్థానం నుండి ఉన్నత స్థాయికి ఎలా వెళ్లాలి అని విచారణ చేసే బుద్ధి అన్నది మిగతా జీవులకు లేదు. మరి అటువంటి బుద్ధినిచ్చింది మానవునికి మాత్రమే. కాబట్టి ఇలా తిరిగి మన గమ్యమైన భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలని మన్ని నిర్దేశించి మన్ని తోవచూపి నడిపించేది వేదమాత. అందుకు వేదాలకు స్వామి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎందుకంటే వేదంలోనే చెప్పబడింది అసలు భగవంతుడంటే ఎవరు, నువ్వు ఎలా భగవంతుని చేరుకోవాలన్నది మనకు వేదమాత గైడ్ చేస్తుంది. ఇన్ని రకాలైన మాటల గురించి మనం చెప్పుకున్నాం, కాని వీటన్నింటి గురించి ముందుగా మనకు చెప్పేది దేహమాత ఒక్కటే. మనం భూమి మీద పడ్డ క్షణం నుంచి, మనకి ఆహారం ఇచ్చిన దగ్గర నుంచి, నడక నేర్పించిన దగ్గర నుంచి, మనం జీవితం ఎలా సాగించాలి, ఎలాగ ఇతరులతోని మెలగాలి అన్న చిన్న చిన్న విషయాల నుంచి సాక్షాత్తు భగవంతుని తెలుసుకునే బృహత్ కార్యం అంతటి పెద్ద విషయం వరకు మన నడిపించేది దేహమాతే. అటువంటి దేహమాతకు మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలంటారు స్వామి. తల్లిగా మన్ని లాలించి పాలించి పెద్ద చేయడానికి ఆమె తీసుకున్న బాధ్యత ఎంతో కష్టమైంది, ఎంతో గొప్పది కూడా. ఇలా మనం పెరిగి పెద్దవాళ్ళవుతున్న క్రమంలో మనం మానవ గుణాన్ని అంటే మానవతా విలువల్ని పెంచుకుని దైవం వైపు నడవాలి అన్నది నిజమైతే, మనం ఈ మానవతా విలువల్ని మర్చిపోయి పశువులుగా పశుగుణాలను పెంపొందించుకుని ఇంకా ఉన్న స్థాయి నుండి దిగజారిపోతున్నాం. మరి ఎప్పుడైతే మనం ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా పశు ప్రవృత్తిలో పయనిస్తూ ఉంటామో, అప్పుడు ఇంకా మనని రక్షించడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే దిగిరావాలి కదా. అందుకే ఎన్నో భగవత్ అవతారాలు కూడా మనని ఉద్ధరించడానికి వచ్చాయి. కృష్ణ పరమాత్మ ఈ సందర్భంలో చెప్తారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, నన్ను నేనే సృష్టించుకుంటాను అన్నారు. అది కూడా తల్లి గర్భంలోనే మనల్ని ఉద్ధరించి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఈ అవతారాలన్నీ కూడా తండ్రి గర్భం నుంచే జన్మించాయి. ఈ సందర్భంలో ఒక చక్కని స్వామి చెప్పిన పద్యాన్ని విందాం.
కౌసల్య వరశుక్తి గర్భమౌటను గదా రాముడు దేవుడై రమణగా సీతా మఘాసాత్వి చెలగి పెంచుట గదా కవలలు లవకుశులు ఘనులు అగుట తిదియాలలామ చెలగి పెంచుట గదా వీర శివాజీయు పేరుగా చే పుతలీ బాయి రంజిల్లి పెంచుట గదా గాంధీ మహాత్ముడై ఘనతగా జే ప్రాణికోటి కీరీతి పరిమణించే అగరగంబులు బ్రోచేది అమ్మ కంటే ఆదరం బగు వ్యక్తులు ఈ అవనిగల రే అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యక్షరంబు ఈశ్వరాంబ సాధ్వి ఎత్తి పెంచుట గదా సత్యనారాయణుడింతవాడయ్యేడు.
స్వామి చెప్పిన ఈ చక్కటి పద్యాన్ని వింటుంటే స్త్రీతత్వానికి తల్లికి స్వామి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో మనకు అర్థమవుతుంది. ఒకసారి శ్రీ గోకాక్ గారు, రాముడు ఎక్కడ పుట్టాడో, ఆ జన్మస్థలం ఎక్కడో చెప్పండి స్వామి, రాముడికి గుడి కట్టిస్తామని అభ్యర్థించారట. అప్పుడు స్వామి చెప్పారు, రాముడు తల్లి కౌసల్య గర్భంలో జన్మించాడు, కాబట్టి మీరందరూ తల్లిని గౌరవించి పూజించండి, అప్పుడు రాముడిని పూజించినట్టే అవుతుంది అని చెప్పారు. ఎంతో అర్థవంతంగా, ఎంతో సులభంగా మనకి ఈ విషయాన్ని అర్థం చేశారు స్వామి. మరి తల్లి స్థానానికి స్వామి ఇచ్చిన ఈ విలువని మనందరం గుర్తించి దానికి అనుగుణంగా వర్తించాలి. ప్రేమించి పూజించదగ్గ స్థానంలో ఉన్న స్త్రీమూర్తుల కర్తవ్యం ఎంతో పవిత్రమైందంటారు స్వామి. వారి శక్తి అనంతమైంది అంటూ క్షణక్షణానికి క్షీణిస్తున్న మానవత్వాన్ని కాపాడి తిరిగి అభివృద్ది చేయాల్సిన బాధ్యత స్త్రీల మీదే ఉందంటారు స్వామి. ఎందుకంటే ఒక ఊరిని మనం ప్రకాశింపచేయాలనుకోండి, అది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. అదే ప్రతి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపం ఆ ఇంటికి వెలుగునిస్తుంది, అలా వెలుగుతున్న ఇళ్లన్నీ ఆ వీధికి వెలుగునిస్తాయి, అలాంటి వీధులన్నీ కలిపి ఆ ఊరికే ఎంతో వెలుగును తీసుకొస్తాయి. అలాగా మనం సమాజాన్ని అభివృద్ది చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నప్పుడు ప్రతి ఇంటిలోని ఆ ఉద్ధరణ జరగాలి. ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిలో ఆ అభివృద్ది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సమాజం అంతా బాగుపడుతుంది. ఇదంతా తల్లి చేతిలోని, ఇంట్లో ఉన్న ఆడవారి చేతిలో మాత్రమే ఉందంటారు స్వామి. అందుకే స్త్రీని గృహలక్ష్మిగా స్వామి చెప్తూ తన మానాన్ని తన గౌరవాన్ని కాపాడుకుంటూ తన కుటుంబ సభ్యులకి ఎంతో ఓర్పుగా నేర్పుగా ఆదర్శాలని విలువల్ని నేర్పించాలి అంటారు. కుటుంబంలోని అందరిపైనా ప్రేమని కురిపించి ఎంతో ఓర్పుతో సహనంతో వాళ్లని మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లులదే అంటున్నారు స్వామి. అందుకే స్వామి తల్లి మాటకి తల్లి ప్రేమకి ఎంతో విలువనిచ్చి ఒక చక్కటి పద్యాన్ని చెప్పారు. సన్నజాజి కన్న సంపంగి లత కన్న జున్నుగడ్డ కన్న వెన్న కన్న నెమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. ఇంతటి సుకుమారమైన ఎంతో సున్నితమైన తల్లి మనసుని మనం అర్థం చేసుకోవాలని, ఆమెను ఎప్పుడు బాధపట్టే విధంగా మనం ప్రవర్తించకూడదని స్వామి చెప్తూ ఉంటారు. స్త్రీలు శారీరకంగా బలవంతులు కాకపోవచ్చు గాని మానసికంగా నైతికంగా అంటే విలువల పరంగా ఆధ్యాత్మికంగా వాళ్లు ఎంతో బలవంతులు అని చెప్తారు స్వామి. విలువలను పాటించడంలో గాని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి కూడా స్త్రీలు ఎంతో సుముఖత చూపిస్తారని స్వామి చెప్తూ స్త్రీ శక్తి అసామాన్యమైంది అంటారు. ఎందుకంటే వాళ్లలోని ఉన్న గుణాలే వాళ్లకు శక్తినిస్తాయి అంటారు. ఆ గుణాలు ఎలా ఉన్నాయి అంటే స్త్రీ అన్న శబ్దంలోనే ఎంతో శక్తి ఉన్నది అంటారు స్వామి. మరి ఆ స్త్రీ శబ్దం గురించి స్వామి ఏం చెప్పారో స్వామి మాటల్లోనే విందామా?
కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి. స్త్రీ సకార తకార రకారములు, ఈ సకార తకార రకారముతో కూడినటువంటిదే స్త్రీ. ఎస్, మొట్టమొదటి సకారము. సకారం అనగా ఏమిటి? సాత్వికం గుణము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము, నాలుగింటి యొక్క తత్వములకే సకారములని పేరు పెట్టారు. కనుక నే స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము. ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని సామాన్యముగా మన భారతదేశం నందే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యమంటే స్త్రీలకు చాలా ప్రీతి. అయితే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని వారి పదములు మారుస్తూ ఉంటారు. కనుక మొట్టమొదట వారి పేరు నందు సకారమే ప్రారంభమవుతుంది. ఇది సాత్వికమైన గుణము. స్త్రీలలో అనేకత్వం లోపల సాత్వికమైన గుణములు ఉంటున్నాయి. సత్యం, ధర్మం, న్యాయం, ప్రేమ, సదన, ఆదరణ ఇత్యాదింత కూడాను సాత్వికమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
ఇంతటి శక్తివంతమైన సకారాత్మకమైన సత్యాన్ని అనుసరిస్తే అది ఎంతటి కష్టమైన పనులైనా సాధింపజేస్తుంది, దానికి తగిన శక్తినిస్తుంది అని అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. సత్యాన్నే ఆయుధంగా చేసుకున్న గాంధీగారి జీవితమే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. మరి అంతటి సత్యాన్ని తను ఆయుధంగా స్వీకరించడానికి వెనకనున్న ఆ తల్లి పాత్ర ఎంతో మనం బాగా గుర్తించాలి. మహాత్మాగాంధీ తల్లి పుతలీబాయి గారు ఎంతో దైవభక్తి గలవారు. ఆవిడ సర్వకాల సర్వావస్థల్లోనే రామనామాన్ని జపిస్తూ ఆ భగవంతుణ్ణే శరణు కోరి విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ వచ్చేది. ఆమె ఆనాటి కాలంలో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చేవారు. అదేంటంటే రోజూ కోయిల కూత విన్న తర్వాతనే ఆవిడ భోజనం చేసేది. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు ఎప్పటికీ కోయిల కూయలేదుట. గాంధీగారికి చాలా బాధ అనిపించింది. అయ్యో, అమ్మ ఇప్పటివరకు భోంచేయలేదు కదా అని చెప్పి ఇంటి వెనక్కి వెళ్లి ఆ కోయిల్లాగే తను కూ అన్నట్టు కూసి ఆ శబ్దం చేశారట. ఇది గమనించిన తల్లి చాలా బాధపడ్డారట ఆవిడ. అయ్యో, ఇంత అసత్యాన్ని పలికి అధర్మ మార్గంలో వెళ్లే పుత్రుణ్ణా నేను కన్నాను అని ఎంతో బాధపడ్డారట. ఆవిడ బాధను చూసిన గాంధీగారు కూడా చాలా బాధపడ్డారట. అప్పుడు అమ్మ, ఎందుకు నువ్వు ఇంత దుఃఖిస్తున్నావు అంటే, నాయనా, దేనికోసం కూడా నువ్వు అబద్దం పలకూడదు, అసత్యం ఆడిన కుమారుడి నేను జన్మనిచ్చానన్న అపకీర్తి నాకు తేకూడదు, అని ఆవిడ చెప్పినప్పుడు, ఆ క్షణం నుండి, ఆ రోజు నుండి నేనెప్పుడు అబద్ధం ఆడకూడదు, సత్యాన్నే పలకాలి, సత్యమే నన్ను నడిపిస్తుంది అన్న నమ్మకం పెట్టుకుని ఆయన ఆ వ్రతాన్ని ఆయన ఆచరించడం మొదలుపెట్టారట. తల్లిగా పుతలీబాయి గారు ఎంతటి చక్కటి ఆదర్శాన్ని గాంధీగారి మనసులో నిలిపారో మనకు అర్థమవుతుంది. అంతేకాదండి, గాంధీగారింట్లోని రంభ అనే ఒక పనావిడుండేవారట. ఆవిడ ఈ పిల్లల్ని సాకుతూ ఇంట్లోని పనులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. చిన్నపిల్లాడుగా ఉన్న గాంధీ ఓ రోజు చాలా భయపడుతూ పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చారట. అమ్మా, నాకు చాలా భయమేస్తున్నది అన్నట్ట. అప్పుడు ఆవిడ గాంధీని చక్కగా అక్కును చేర్చుకుని, ఎందుకు నాన్న భయపడతావు, మనం పూజిస్తున్న రామచంద్రుడుండగా మనకు భయం ఎందుకు, కాబట్టి నీకెప్పుడు భయం అనిపించినా ఆ రాముని తలుచుకో, ఆ రాముడే నీకు భయాన్ని పోగొట్టి అండగా ఉంటాడు అని. ఆనాటి నుండి మన చిన్న గాంధీ హే రామ్ హరే రామ్ అంటూ తన రామనామాన్ని జపిస్తూ అదే తన శ్వాసగా జీవించారు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, అంతటి గొప్ప వ్యక్తి వల్లనే మనం స్వరాజ్యాన్ని సాధించగలిగాం. ఇంతటి మహనీయుల్ని తయారు చేసేది వాళ్ల వెనకనున్న స్త్రీలే. ఈ స్త్రీ పాత్ర కుటుంబంలో ఎంత ప్రముఖమైందో స్వామి మనకి వివరిస్తున్నారు. మరి ఇప్పటి రోజుల్లో అలాంటి స్త్రీలు ఉన్నారా అంటే ఉన్నారని మనం ధైర్యంగా సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఈనాటి కాలంలో కూడా సత్యాన్ని పాటించి ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు ఉన్నారు. స్వామి చూపిన బాటలో నడుస్తూ స్వామి చెప్పిన ఆదర్శాలను పాటిస్తున్న యువతులు ఎంతో మంది ఉన్నారు. విజయవాడ యూత్ మెంబర్ అయిన నీరజ దీనికొక నిదర్శనం. ఆమె జీవితంలో ఆమె సత్యాన్ని ఎంత దృఢంగా పాటించారో వింటే మనకనిపిస్తుంది, స్త్రీమూర్తుల్లోని ఎంత గొప్పతనం ఉన్నదో, వారు భావితరాలని ఆదర్శంగా ముందుకు ఎలా తీసుకువెళ్లగలరో మనకు తెలుస్తుంది. కుమారి నీరజ అనుభవాన్ని తన మాటల్లోనే విందాం.
నేను స్వామి చెప్పిన వాటిల్లో నెక్స్ట్ ఫాలో అయ్యేది సత్యం, నిజం చెప్పడం. నిజం చెప్పడం అనేదాన్ని బాగా ఫాలో అవుతాను. సాధ్యమైనంత వరకు ఎక్కడికి వెళ్ళినా ఏది జరుగుతున్నా గానీ నిజాన్నే, ప్రొఫెషనల్ గా అన్నమాట. నాకు ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ జరిగినప్పుడు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో ఆయన అన్ని మాట్లాడుతూ, ఫోన్లోనే ఇంటర్వ్యూ జరిగింది, ఎంత శాలరీ ఇస్తున్నారు నీ ప్రజెంట్ నువ్వు చేస్తున్న చోట అని నన్ను అడిగారు. సార్ నాకు 9,000 ఇస్తున్నారు సార్ అన్నాను. మా సార్ అన్నారు నువ్వు 12,000 అని చెప్పు, ఈ ఆర్గనైజేషన్ లో నీకు 15 ఇస్తారు, నువ్వు 9 అన్నావంటే నీకు ఇంత ఇవ్వరు అని అన్నారు. నేను అన్నాను, లేదు సార్ నేను అలా అబద్దం చెప్పను, 9 అనే చెప్తాను, ఎంత ఇస్తారో అంత ఇవ్వనివ్వండి, అది అంటే అలా అంటే ఎట్లాగా అది ఇది అన్నారు. ఓకే, డిస్కషన్ అయిపోయింది అయిపోయింది. హెచ్ఆర్ రౌండ్ లో కూడా నేను 9,000 అని చెప్పాను, అంతా అయిపోయింది. ఇది మార్చ్ మంత్ లో డిస్కషన్ జరిగింది. ఏప్రిల్లో నేను జాయిన్ అవడానికి హైదరాబాద్ వెళ్లాను. వెళ్లిన రోజు నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో ఆయన నన్ను పిలిచి, ఎంతకి ఫైనల్ చేశారు నిన్ను అని అడిగారు. సార్ 12,000 కి ఫైనల్ చేశారు సార్ అన్నాను. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అని చెప్పిన తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత నా కొలిక్తో ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన అంతకుముందు ఆల్రెడీ డైరెక్ట్ గా చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు ఈ పోస్ట్ కి, కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదంట. నన్ను ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి కూడా ఆయన నేనన్నా నేను అబద్దం చెప్పను అని అన్న ఒకే ఓట్ కోసం అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి ఆయన అన్నారంట. అతను నాకు చెప్పాడనమాట, నిన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ ఒక్క ఓట్ కోసం ఆయన నిన్ను సెలెక్ట్ చేశారంట, లేకపోతే డైరెక్ట్ గా ఎవరిని కూడా ఇంటర్వ్యూ చేసుకోవడం ఆయన నేను తీసుకోలేదు, ఫోన్ లో నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకోసమే, నువ్వు అన్న ఒక్క నిజం కోసమని అన్నా. తర్వాత నేను విజయవాడ వచ్చిన తర్వాత కూడా ఆయన హైదరాబాద్ లో ఉండి కూడా, ఏదన్నా నా ప్రొఫెషన్ లో ఉన్నా గానీ నువ్వు చెప్తే నేను నమ్ముతాను, అమ్మాయి అబద్దం చెప్పదు, నీరజ అబద్దం చెప్పదు అని ఆయనకంత నమ్మకం. నేను ఉన్న సత్యాన్ని ఫాలో అవటం వలన, నిజం చెప్పడం వలన ఆయనకు నా మీద అంత నమ్మకం వచ్చిందనమాట. ఎంత అంటే నేను ఉన్నంత కాలం కూడా ఆయన నీరజ చెప్తే నేను నమ్ముతాను, నువ్వు చెప్పు అని ఒక ఆయనకి నా మీద అంత నమ్మకం వచ్చింది. అది చాలు స్వామిది ఫాలో అవటం వల్ల నేను ఆయన దగ్గర నుంచి అది రికగ్నైజ్ చేయను.
చూశారు కదా, అప్పుడే చదువు పూర్తి చేసుకుని కుటుంబ భారాన్ని తన భుజాలపై మోస్తూ కూడా ఆమె సత్యానికిచ్చిన విలువ ఆమె జీవితంలో ఎంత పేరుని ప్రతిష్ఠని తీసుకొచ్చాయో అర్థమవుతుంది. ఇలా పుట్టింటిలోని వారికి పేరు తెస్తూ రేపు ఉదయం అత్తవారింటికి, తన పిల్లలకి, సమాజానికి ఎంతో విలువలను నేర్పించదగ్గ సామర్థ్యం నేటి యువతుల్లో ఉందని ఈమె నిరూపించింది. స్త్రీలు సహజంగా అలంకార ప్రియులంటారు. మరి బంగారు ఆభరణాలను వేసుకోవాలి, ఎన్నో అలంకారాలు చేసుకోవాలి అని అనుకునే నేటి యుగంలో కూడా నీరజ లాంటి అమ్మాయిలు సత్యం కంఠస్య భూషణం అని ఎంతో ఆదర్శాన్ని నిరూపిస్తున్నారంటే ఇదంతా స్వామి చూపిన ప్రేమ మార్గమే కదా. అటువంటి మన బంగారు స్వామికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
అమ్మను మురికించింది.
ఇంతవరకు సకారాత్మకమైన సత్య విలువను ఎలా పోషించుకోవాలో తెలుసుకున్నాం. స్త్రీ శబ్దంలోని తరువాత వచ్చేది తకారం. దాని గురించి స్వామి మాటల్లోనే విందాం.
ఇంకా రెండవది తకారము. ఈ తకారం అనగా ఏమిటి? తామసికము అన్నారు. కానీ ఈ తామసికాన్ని ఆధారం చేసుకుని ఆడవారు కేవలం తమోగుణ సంపన్నులు అని పేరు పెట్టుతున్నారు. తమోగుణం అంటే నిద్రాహారంతో కూడినటువంటిది కాదు. వినయము, విధేయత, గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిదే తమోగుణము. వినయ విధేయతను స్త్రీలందు అధికంగా ఉంటుంటాయి. గౌరవ మర్యాదలు కూడాను గృహానికి కాపాడుతూ ఉండేది స్త్రీలే. ఇల్లాలను చూచి ఇల్లు చూడమంటారు. కనుక ఇంటి యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వారు స్త్రీలే. దేశం యొక్క గౌరవాన్ని కూడా కాపాడేటువంటి స్త్రీలే. కనుకనే మాతృదేశం అని చెందారు కానీ పితృదేశం అని ఎవరు చెప్పటం లేదు. కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు. ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ ఇంటా బయట తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించే స్త్రీలు ఎందరో ఉన్నారు. స్వామి తన అవతారోద్యమంలో ధర్మాన్ని స్థాపించడం కోసం విద్యార్థుల్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే విద్యార్థి దశలోనే వారు లౌకికమైన విద్యతో పాటు ఈ నైతికమైన ఆధ్యాత్మికమైన విద్యను కూడా నేర్చుకోవాలి అని స్వామి పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు కదా. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అలాగా విద్యార్థి దశలోనే వారికి విలువలను నేర్పించి సమాజంలోని వాళ్ళని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడానికి స్వామి ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. అంతటి మహత్తరమైన స్వామి విద్యా సంస్థల్లో చదువుకునే భాగ్యం దొరికిన స్వామి పూర్వ విద్యార్థినైన శ్రీమతి అనామికతో మాట్లాడి, స్త్రీగా వారు ఇటు కుటుంబంలోని అటు ఉద్యోగ నిర్వహణలో కూడా గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ సమాజంలో ఆదర్శంగా జీవించడం ఎలాగో తెలుసుకుందాం.
అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ స్వామివారిచ్చింది తల్లికి. తల్లిగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తే నెక్స్ట్ జనరేషన్స్ ని షేప్ చేయడంలో మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యతను మీరు పూర్తి చేసిన వాళ్ళు అవుతారు అని చెప్తూ ఉంటారు. ప్రతి తల్లి తన పిల్లలకి మంచి విలువలను అందించాలని, మంచి మార్గం చూపించాలని ఆశపడుతుంది. మరి స్వామి భక్తులైతే తమ పిల్లలకి స్వామివారి మానవతా విలువలను నేర్పించి వారిని మంచి భక్తులుగా, స్వామికి మంచి శిష్యులుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నతమైన మనుషులుగా తయారు చేయాలి అని శ్రమపడుతూ ఉంటాం. ఇంటా బయట ప్రస్తుతం ఉన్న పరస్పర వ్యతిరేక పరిస్థితుల్లో యువ వయస్కులైన పిల్లలకు ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేర్పించడమే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ గా మారిందండి. ఈ విషయాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
మీరు నేర్పించాలి అని చెప్తున్నారు కదా, అక్కడే మనం చేస్తున్న పెద్ద పొరపాటు. వాళ్ళకి నేర్పించనే నేర్పించకూడదు అని నాకు అనిపిస్తుంది. ఎక్కడైతే మనం నేర్పించడం మొదలు పెడతామో అక్కడ ఇట్ డజంట్ వర్కౌట్ అని ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నాకు టీనేజ్ పిల్లలున్నారు. ఒకటేం అనిపిస్తున్నదంటే, ఇందాక మీరు చెప్పినట్టు స్వామి ఎలా ఎగ్జెంప్లరీ ఉన్నారో ఆ విధంగానే మదర్ కూడా ఎగ్జెంప్లరీగానే ఉండాలి. సో మాకు స్వామి ఎవ్రీథింగ్ స్వామి ఇస్ ఆల్వేస్ ఎగ్జెంప్లరీ అండ్ హీ టాట్ అస్. ఆ విధంగానే మా పిల్లలకి ఎలా అంటే, బోత్ ఆఫ్ దేమ్ ఆర్ టీనేజర్స్. కానీ నా కేసులో నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. మా ఇద్దరు పిల్లలకి కూడా స్వామి స్కూల్లో, అదే స్కూల్లో చదివే అవకాశం దొరికింది. నా స్కూల్ నా హెడ్ మిస్ట్రెస్సే, వాళ్ళిద్దరికి కూడా హెడ్ మిస్ట్రెస్. కాబట్టి ఆ విలువలన్నీ ఆవిడ నేర్పించేశారు. స్కూల్ హెస్ టాట్ ఎవ్రీథింగ్. స్వామి విలువలన్నీ స్వామి నేర్పించారు. కాబట్టి నేను ప్రత్యేకంగా హార్డ్ వర్క్ కష్టపడాల్సిన అవసరమే లేదు అక్కడ. కాకపోతే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారు, హైదరాబాద్కి వచ్చేసారు అండ్ సిటీలో ఉన్నారు. సో ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్ వరల్డ్ ఇప్పుడు ఎక్కువ ఉంది. సో ఆన్ డైలీ బేసిస్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎనీ టీచర్ ఇస్ టీనేజర్కి ఏంటంటే అడ్వైజ్ ఇవ్వడం, ఇలా చేయకూడదు, అది చేయడం తప్పు అనేది వినడం వాళ్ళకి ఇష్టమే ఉండదు. కాబట్టి చాలా మాటికి ఇప్పుడు స్వామి బాల్వికాస్ పిల్లలతో ఏమో వాళ్ళకి నేర్పించేటప్పుడు స్టోరీ ఫార్మాట్లో అన్ని ఏ విధంగా చెప్పారు, అదే విధంగా నేను ఎగ్జాంపులరీగా ఫలానా జరిగింది, మా ఫ్రెండ్ లైఫ్ లో ఇలా జరిగింది, అలా జరిగింది, అండ్ యూనో వాట్ హ్యాపెండ్ అని ఒక స్టోరీ ఫార్మాట్ లో క్రియేట్ చేస్తాను. ఒక్కొక్కసారి నిజంగానే జరిగి ఉంటే అది జరిగింది అని చెప్తాను. జరగకపోయినా ఇఫ్ ఐ నో దట్ ఈ పాయింట్ మా పిల్లలకి చెప్పాలి, ఆ పాయింట్ చుట్టూ ఒక స్టోరీ క్రియేట్ చేసి యూనో వాట్ హ్యాపెన్ టుడే అని ఒక స్టోరీ క్రియేట్ చేసి అలా జరిగింది అండ్ సో నైస్ దట్ వీ హ్యావ్ స్వామీస్ వాల్యూ అండ్ మనం ఆ విధంగా చెయ్యట్లేదని చాలా ఇండైరెక్ట్ గా చాలా సటిల్ గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ లక్కీలీ బికాస్ వాళ్ళిద్దరు స్వామి స్కూల్ చదివారు, చాలా మాటికి వాళ్ళకంతా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పిల్లలిద్దరూ కాలేజ్ నుంచి రాగానే మీ బాక్సెస్ మీరే స్కూల్ టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా అప్పటికప్పుడే తోమేసుకుని, తిన్నాక ప్లేట్స్ ఎవరి ప్లేట్స్ వాళ్ళు తోముకోవాలి, మార్నింగ్ లేచిన వెంటనే ఎవరి బెడ్షీట్స్ వాళ్ళు ఫోల్డ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్ డిసిప్లిన్. స్కూల్లో ఇన్ని సంవత్సరాలు నేర్పించారు, ఇక్కడ వచ్చాక సర్వెంట్ ఉందని ఆమె ఎలాగో చేసేస్తుందని ఆ అలవాటు పోకూడదు. సో అలా సెల్ఫ్ డిసిప్లిన్ చేయమని అంటే వాళ్ళకి చెప్పాను అండ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మధ్యలో ఒకసారి మా అక్క వచ్చిందనమాట, తను తన పిల్లలతో మా ఇంటికి వచ్చింది. వచ్చి అదేంటి మీ అబ్బాయి గిన్నెలు తోమేస్తున్నాడు అంటే టిఫిన్ బాక్స్ తోమేస్తున్నాడు, పని మంచి రాదా అని అడిగింది. లేదు వస్తుంది ఎగ్జాక్ట్, నీకు బాక్స్ నెక్స్ట్ మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవాలి కదా, పని మంచి వచ్చి ముందు వెళ్ళిపోవాలి కాబట్టి తోమేసి పెట్టుకుంటా. అంటే అమ్మో ఎలా చేస్తున్నాడు మీ అబ్బాయి, మా పిల్లలు కూడా అది నేర్పించు అని చెప్పింది. అది నేను నేర్పిస్తే వచ్చింది కాదు, అది స్కూల్లో వాళ్ళకి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు దట్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పని మంచి వచ్చే ముందే వెళ్ళిపోవాలి కాబట్టి ఎవరు వాళ్ళ బాక్స్ వాళ్ళు తోముకోవాలి అని. సో ఆ ప్రిన్సిపల్ మేడం ఎవరో మా పిల్లల్ని కూడా ట్రైన్ చేయమని చెప్పవా అని చెప్పడం జరిగింది. సో ఇట్స్ లైక్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద స్కూల్ వేర్ స్వామి హెస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. స్కూల్లో పిల్లలకి ఎలా నేర్పించాలో స్వామి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి, ఆ స్కూల్లో వీళ్ళు చదివారు కాబట్టి నాకు 90% ఆఫ్ మై జాబ్ ఇస్ డన్. 10% ఆఫ్ ద ఛాలెంజ్ ఏంటంటే ఒక్కొక్కసారి వచ్చి కాలేజ్ లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఈ ఫెస్ట్ ఉంది లేట్ వస్తాము ఇలాంటివి ఉంటాయి. సో ఒక్క ట్రాక్ ఐ హ్యావ్ టు కీప్ అ ట్రాక్. లక్కీలీ మై నెట్వర్క్ ఇస్ వెరీ బిగ్. కొంచెం వాళ్ళ స్కూల్ ఫాదర్స్ కానీ స్కూల్ కాలేజ్ లెక్చరర్స్ కానీ వాళ్ళతో కొంచెం టచ్ లో ఉంటాము. దట్ అంటే ఇంకొకటి, వీళ్ళు జాయిన్ అయిన కాలేజ్ కూడా చాలా డిసిప్లిన్. ఒక్కరోజు లేట్ అయినా మెసేజ్ వచ్చేస్తుంది, స్కూల్ లేట్ వచ్చారు లేదా రాలేదు, ఒంట్లో బాగాలేదు రాలేదు అంటే కూడా మెసేజ్ వస్తుంది, యువర్ చైల్డ్ ఇస్ నాట్ కమ్, హోప్ యువర్ అవేర్ ఆఫ్ ఇట్ అని కూడా మెసేజ్ వస్తుంటుంది. సో ఆ విధంగా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ల వైపు నుంచి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇక్కడ మన వైపు నుంచి కూడా వీఆర్ కీపింగ్ ట్రాక్, ఒకవేళ వాళ్ళు చేరారో లేదో వీ కీప్ ట్రాక్ ఆఫ్ దాట్. సో ఆ విధంగా బోత్ వేస్ ఇట్ హ్యాస్ టు బి డన్. అండ్ ఎప్పుడు కూడా లైక్ నేను చాలా సార్లు లైక్ ఆఫీస్ నుంచి వచ్చాను, నేను ఈ రోజు ఆఫీస్ లో ఏం జరిగింది, నేను చిన్నపిల్లలాగే వాళ్ళకి నరేట్ చేస్తాను ఇలా జరిగింది అలా జరిగింది అని, ఒక మదర్ లాగా అడ్వైజింగ్ లా కాకుండా వాళ్ళ ఏజ్ తో లైక్ హౌ స్వామి ఆల్వేస్ ఎప్పుడు కూడా పిల్లలతో పిల్లల్లాగే ఉంటూ ఆడుతూ పాడుతున్నారు. లేకపోతే స్వామికి పిల్లలకి ఇంత అటాచ్మెంట్ ఎలా జరుగుతుంది, ఇట్స్ బికాస్ హీ నెవర్ బిహేవ్డ్ లైక్ గాడ్, హీ బిహేవ్డ్ లైక్ అ చైల్డ్ విత్ చిల్డ్రన్. సో అందుకే పిల్లలు అంత క్లోజ్ గా స్వామితో ఆడుతూ పాడుతున్నారు. అదేవిధంగా నేను 100% చేయిస్తున్నానని కాదు, బట్ ప్రయత్నిస్తున్నాను దట్ ఆడుతూ పాడుతూ వాళ్ళ ఏజ్ లాగే బిహేవ్ చేయాలి, వాళ్ళలాగే అల్లరి చేస్తాను, మా పిల్లల కన్నా ఎక్కువ అల్లరి నేను చేస్తూ ఉంటాను. సో దే నో దట్ మదర్ ఇస్ ఆల్సో నాట్ ఈ మదర్. ఆ విధంగా ఉంటే వాళ్ళు కూడా దే వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్, అదర్వైజ్ వాళ్ళు హైడ్ చేయడం. అబ్బాయి లాస్ట్ ఐ థింక్ మధ్యలో తనకు చిన్న యాక్సిడెంట్ అయ్యి 5 డేస్ కాలేజ్కి వెళ్ళలేదు. సో దాని తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు దేర్ ఇస్ లాట్ టు కవర్ అప్ అండ్ ఆల్, సో కొంచెం ఆ నెక్స్ట్ యూనిట్ టెస్ట్ లో కొంచెం మార్క్స్ తగ్గి, హీఈస్ ఆల్వేస్ టాప్ 3 ఉంటాడు, కొంచెం మార్క్స్ తగ్గాయి అనమాట. తగ్గినప్పుడు క్లాస్మేట్స్ అంటారు అయ్యో మీ మదర్ ఇప్పుడు షౌట్ చేస్తారేమో అరుస్తారేమో, నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా ఇంట్లో తిట్లు పడతాయేమో షంటింగ్స్ పడతాయంటే, మా అబ్బాయి లేదు లేదు మా అమ్మ అలా ఏం అరవరు అంటే, లేదు తక్కువ మార్క్స్ వచ్చాయి ఏం చెప్పారు అంటే, లేదేం చెప్పరు అన్నారు. అదేంటి అంటే నో షీఈస్ ఓకే విత్ ఇట్. సో బికాస్ మై చిల్డ్రన్ నో దట్ వాల్యూస్ కాంప్రమైజ్ చేస్తే నేను ఒప్పుకోను కానీ మార్క్స్ తక్కువ వస్తే మాత్రం నేనేం చెప్పను. సో దే వర్ లైక్ వెరీ సర్ప్రైజ్ హౌ ఒక మదర్ ఇంత నార్మల్ గా ఎలా ఉంటారు, అరవకుండా ఎలా ఉంటారు అని. సో దాంతో నాకేం అనిపిస్తుంది అంటే చాలా మటుకి పేరెంట్సే ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు, మార్క్స్ తక్కువ వచ్చిందని రియాక్ట్ అవుతున్నారు కానీ వాల్యూస్ పోయాయని రియాక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్క్స్ రాకపోయినా పర్వాలేదు, ఆర్ యూ డిసిప్లిన్, ఆర్ యూ ఫాలోయింగ్ స్వామీస్ టీచింగ్స్, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి చెప్తే గనక మార్క్స్ రాకపోయినా గ్రాడ్యువల్లీ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది కానీ వాల్యూస్ పోతే మాత్రం అది మళ్లీ నేర్పించడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది.
చాలా చక్కగా చెప్పారు. నేర్పటం అన్నది మాటల ద్వారా కాదు మన ప్రవర్తన ద్వారా అని నిరూపించారు. మరి రేడియోలో పనిచేస్తూ సమాజంలో ఎంతో ప్రముఖమైన పాత్రను పోషిస్తున్న శ్రీమతి అనామిక తన గౌరవ మర్యాదలను కాపాడుకుని విలువలతో కూడిన జీవనం ఎలా సాగిస్తున్నారో ఒక సంఘటన ద్వారా వారి మాటల్లోనే విందాం.
నేను ఆర్జేగా ఇక్కడ జాయిన్ రేడియోలో జాయిన్ అయ్యాను కాబట్టి నా వృత్తిపరంగా చూస్తే నేను మైక్ లో మాట్లాడాలి అండ్ మేబీ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కి వాయిసెస్ ఇవ్వాలి అండ్ కొంచెం కొంతవరకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అప్పట్లో చేసేదాన్ని. సో ఒకసారి ఏం జరిగిందంటే మా బాస్ నాకు వచ్చి చెప్పారు ఫలానా మూవీ ఒకటి ఒక షూట్ జరుగుతుంది మన ఆఫీస్ లో షూట్ చేస్తున్నారు, అందులో ఒక రోల్ ఒక ఆర్జీ కూడా ఒక రోల్ ఉందనమాట, ఒక చిన్న రోల్ జస్ట్ ఒక 2 మినిట్స్ రోల్ ఉంటుంది, సో ఆ రోల్ నువ్వు చెయ్యాలి అని అండ్ ఆ డైలాగ్ అంతా నీకు చెప్పడం జరుగుతుంది. సో యూ జస్ట్ ఆ డైలాగ్ ఏం చెప్పాలో నేర్చుకుని నెక్స్ట్ డే షూట్ ఉంది అని చెప్పారు. సో వృత్తిపరంగా నేను ఆర్జేనే కాబట్టి అది పెద్ద ఛాలెంజ్ కానీ కాదు, సరే సార్ చేస్తానని చెప్పాను. అయితే ఆ డైరెక్టర్ నాకు కాల్ చేశారు, రేపు మీ ఆఫీస్ లో ఈ టైంకి అవైలబుల్ ఉండాలి, షూటింగ్ ఫలానా ప్లేస్ అవుతుంది. మా ఆఫీస్ లోనే ఇంకో స్టూడియోలో అలా షూట్ అంతా రెడీ అయింది. సో నెక్స్ట్ మార్నింగ్ నేను లేచి ఒక 2-3 సెట్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే షూట్ కి అండ్ ఒక్కొక్కసారి కలర్ బ్యాక్గ్రౌండ్ కి ఒక కలర్ సెట్ అవుతుంది, ఒక కలర్ సెట్ అవుతుంది, అవన్నీ చూసుకుని కొన్ని డార్క్ కొన్ని లైట్ అలా నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ నేను తీసుకుని వెళ్లాను. సో వెన్ ద షూటింగ్ వాజ్ అబౌట్ స్టార్ట్ డైరెక్టర్ అడిగారు, మీరేమైనా డ్రెస్సెస్ తెచ్చుకున్నారా లేదా మా దగ్గర ఉన్నవి చూపించమంటారంటే, నేను తెచ్చుకున్నానంటే నేను తెచ్చుకున్న డ్రెస్సెస్ వాళ్ళకి చూపించాను. చూపించినప్పుడు అది చూసి ఒకదానికి కలర్ సెట్ కాదు, ఇంకొకటి కొంచెం లైట్ గా ఉంది, ఒక పని చేయండి మా దగ్గర ఉన్నది తీసుకోండి. వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ వాజ్ లైక్ టూ మోడర్న్ అండ్ నాకు అది సెట్ కాలేదన్నమాట, అది ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ. సో నేను అది చూసి నేను అంటే ఐఎమ్ వెరీ ష్యూర్ అటువంటి డ్రెస్ నేను వేసుకోనని నాకు తెలుసు, సో సార్ నేను ఆ డ్రెస్ లో కంఫర్టబుల్ కానే కాను, నేను అది వేసుకోలేను అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నారంటే, లేదమ్మా షూట్ హాఫ్ వే త్రూనే ఉంటుంది, సో పర్వాలేదు అది కనిపించదు అన్నారు. సో అది కనిపించకపోతే నేను హాఫ్ వే మిడ్ వే త్రూ షార్ట్ తీస్తున్నారంటే నేను అది వేసుకోకపోయినా ఇట్స్ ఫైన్, వాట్ ఎవర్ ఐ నా డ్రెస్సే కదా, టాప్ పార్టీ తీస్తున్నారంటే హెడ్ ఫోన్స్ అండ్ నా ఎగ్జిస్టింగ్ టాప్స్ వుడ్ డూ కదా, దెన్ ఇట్స్ ఓకే కదా అన్నాను. సో ఆయనకి నెక్స్ట్ ఇంకేం చెప్పాలో అర్థం కాక హీ రియలైజ్ దాట్ ఈ అమ్మాయి కాంప్రమైజ్ అవ్వద్దు అని అర్థం చేసుకుని సరే లే, బికాస్ చాలా మటుకు ఏమవుతుందంటే ఒక మూవీకి ఎక్స్పోజర్ అంటే ఎవరైనా ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు, ఆఫ్టర్ ఆల్ అది ఒక 1 మినిట్ రోల్, ఆ 1 మినిట్ రోల్ కి దేర్ ఇస్ నో నీడ్, అంటే 1 మినిట్ రోల్ అయినా 3 అవర్స్ రోల్ అయినా ఎన్ని అవర్స్ రోల్ అయినా అక్కడ వాల్యూ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదని నాకు అనిపించింది. అట్ ద మోస్ట్ ఆయన వెళ్లి మా బాస్ కి చెప్తారు దట్ ఈమె కోఆపరేట్ చేయట్లేదు, మాట వినట్లేదు అండ్ దెన్ దే మే త్రో మీ అవుట్ ఆఫ్ ద జాబ్, అంతకన్నా వర్స్ట్ ఏం జరగదు. సో ఐ జస్ట్ ఫెల్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్తే ఓకే ఉంటుందని అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఆ విధంగా లైక్ ఐ హ్యాడ్ అ ఛాలెంజ్ కానీ లక్కీలీ యునో ఇట్ డెంట్ గో అగేన్స్ట్ మీ. సో ఇదా పర్సనల్ లైఫ్ లో గానీ ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ నాకేమనిపిస్తుందంటే ఏదైనా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ కొంచెం ఫర్మ్ గా చెప్పాలి, అట్ ద సేమ్ టైం రూడ్ గా చెప్పకూడదు. బట్ ఇఫ్ యూర్ ఫర్మ్ మా వాల్యూస్ నుంచి మేము కదలము అని వాళ్లకు కూడా అర్థమవుతుంది అండ్ దెన్ యూ కెన్ జస్ట్ గెట్ గోయింగ్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను, ఈ ఆఫర్ వచ్చే ముందు కూడా నేను ఒక 8 మంత్స్ ఒక టీవీ సీరియల్ కూడా అంటే టీవీ షోకి యాంకర్ గా చేశాను. మా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర వెళ్లి ఇలా నేను ఫలానా షో చేస్తున్నాను, టీవీ షో చేస్తున్నాను, ఇలా ఉంది అంటే ఒక 8 మంత్స్ కాంట్రాక్ట్ లాగా ఉంది అని ఆవిడకి చెప్పినప్పుడు మా స్కూల్ ప్రిన్సిపల్ మొన్ని మేడం గారు కూడా తను కూడా ఏమన్నారంటే, నేను చెప్పాను కానీ ఫర్ దాట్ కొంచెం మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవాలి బికాస్ ఇలా ఇలా ప్రెజెంటేషన్ ఇలా ఇలా ఉంది అని ఆవిడకి చెప్పాను. బికాస్ ఐ డిస్కస్ అ లాట్, ఆవిడ స్కూల్లో హాస్టల్లో పెరిగాం కాబట్టి వాళ్ళు మాకు తల్లిలా పెంచారు కాబట్టి ఐ డిస్కస్ అ లాట్ విత్ హర్. సో ఇలా ఇలా ఉంది అని చెప్పినప్పుడు తను నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఆవిడేం చెప్పారంటే, ఇప్పుడు ఉషా ఉతుప్ని చూసావా, తను ఎంతో ఎన్నో మోడర్న్ పాటలు పాడుతుంది, చూస్తే గనక చాలా మోడర్న్ పాటలు పాడుతుంది, కానీ తన అటైర్ చూసావా, ఎప్పుడు పట్టు చీర మల్లెపూలు బొట్టు పెద్ద బొట్టు పెట్టుకుని ఉంటుంది. సో ఏదైనా ఒకవేళ మోడర్న్ డ్రెస్ వేసుకోవాలన్నా ఆడవాళ్లు ఆడపిల్లలు ఎప్పుడు కవర్డ్ అయి ఉండాలని ఆవిడ చాలా చక్కగా నీట్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడ మాట నాకు బ్రహ్మవాక్యం లాగా అయిపోయింది. సో ఫ్యూచర్ లో అంటే టీవీ షో గానీ మూవీ గానీ నా పోస్ట్ లో గానీ ఏదైనా గానీ ఎంత మోడర్న్ అటైర్ వేసుకోవాలన్నా ఆడవాళ్లు కవర్ అయి ఉండాలి అనేది నాకు ఇట్స్ లైక్ డ్రిల్డ్ ఇన్ మై మైండ్, అంత బాగా తల్లిలాగా ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఇది వింటుంటే పిల్లలను పెంచడంలోనూ సమాజంలోని అభివృద్ది తీసుకురావడానికి తల్లుల పాత్ర ఎంతో ఉందని అర్థమవుతుంది, ఇందులో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఎంతో ఉందని అనిపిస్తుంది. ఈ విషయాల ద్వారా తకారాత్మకమైన గౌరవ మర్యాదలను ఎలా కాపాడుకుంటూ తన్ను తాను ఉద్ధరించుకుంటూ తన పిల్లలను సమాజాన్ని కూడా ఉద్ధరిస్తుందో స్త్రీ ఇక్కడ అర్థమవుతున్నది. మరి స్త్రీ శబ్దంలోని అతి ముఖ్యమైన 3వదైన రకారం గురించి స్వామి ఏం చెప్తున్నారో తెలుసుకుందామా?
రజోగుణము రకారము, రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణమంతో కూడినదని భావిస్తుంటారు. ఇది కేవలము త్యాగము. స్త్రీలు అనేక విధమైన త్యాగమునకు సిద్ధంగా ఉంటారు. ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు, అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమైనప్పుడు త్యాగం చేస్తారు. కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అద్భుతం గావించేటువంటి వారు స్త్రీలు. కనుక త్యాగభూములకి త్యాగ మనస్సుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు. సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీతత్వము చాలా పవిత్రమైనటువంటిది. సహీలనగా ఎవరు? సౌజన్యము సౌశీల్యంతో కూడినటువంటి వారు, పవిత్రమైనటువంటి భావంతో నిండినటువంటి వారు. ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు. కాదు కాదు, వారి ఎందుకున్నటువంటి బలము ఏ పురుషులు ఎందుకునూ లేదు.
రజోగుణ ప్రధానంగా స్త్రీలు త్యాగమూర్తులని స్వామి చెప్తున్నారు. స్త్రీలు ఎంతో శీలం కలవారు, త్యాగం కలవారు అని చెప్తూ, వాళ్లు ఇంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నీతి నిజాయితీలను కాపాడుకుంటూ తమ పిల్లల్ని పవిత్రమైన వాళ్లుగా తీర్చిదిద్దాలి అనుకుంటారట. అలాంటి మహనీయమైన తల్లులు ఎంతో మంది ఉన్నారు. అందులో మనం చెప్పుకోదగ్గవాళ్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి. మనందరికీ తెలిసిన వారే. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తాకు దగ్గరలో ఉండే ఒక పల్లెటూరులోని జన్మించారు. ఆయన ఆమె తల్లితో జీవిస్తూ ఉండేవారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆయన తల్లి కొడుకుని బాగా చదివించి మంచి ప్రయోజకుడిగా చెయ్యాలి, అంతేకాదు ఒక మంచి వ్యక్తిగా ఉత్తమమైన పౌరుడిగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఎంతో కష్టపడి కొడుకుని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఇంట్లో చదువుకోవడానికి కరెంట్ లేకపోతే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు చిన్నతనంలో స్ట్రీట్ లైట్ కింద చదువుకుని మరీ అతను ఎంతో ప్రయోజకుడయ్యారట. ఆ తర్వాత అతను చదువు పూర్తి చేసుకుని ఒక చిన్న ఉద్యోగం సంపాదించారు. ఆ రోజుల్లో ఒకసారి ఒక జాతర అయితే ఆయన తల్లి చాలా పాతబడిపోయిన ఒక చీరను కట్టుకుని ఆవిడ జాతరకు వెళ్లారట. అది చూసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారికి చాలా బాధ అనిపించింట. అయ్యో, మా అమ్మగారికి కట్టుకోవడానికి ఒక మంచి చీర కూడా లేదే అని ఆయన ఇంటికి వస్తున్నప్పుడు ఒక మంచి చీర కొనుక్కొని ఆవిడకి తీసుకుని ఇచ్చారట. ఆవిడ చాలా సంతోషించి, నాయన చాలా బాగుంది, నాకు ఈ చీర కన్నా ఇంకా ఆనందాన్ని ఇచ్చే విషయం ఇంకోటి ఉంది, ఆ కోరిక తీరుస్తావా అని అడిగట. తప్పకుండా అమ్మా, నువ్వు ఏం చెప్తే అది చేస్తానన్నట. అయితే చూస్తున్నావు కదా, మన ఊళ్ళోని పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేదు, వాళ్ళు పక్క ఊళ్ళ వరకు వెళ్లాల్సి వస్తున్నది, కాబట్టి ఒక చిన్న స్కూల్ని కట్టించమని కోరితే తల్లి కోరికను తీర్చాలని ఆయన ఒక చిన్న స్కూల్ని స్థాపించారు. ఆ తర్వాత అక్కడ వైద్య సదుపాయాలు లేవు, ఎంతో బాధపడుతున్నారని తెలిసి ఒక చిన్న హాస్పిటల్ కట్టించి అందులో ఒక డాక్టర్ ఒక నర్స్ తోటి ఆ గ్రామానికి ఆ చిన్న గ్రామానికి సరిపడా వైద్య సహకారాన్ని కూడా అందించారట. అంతేకాకుండా ఆవిడ చెప్పారట, మంచినీళ్ల కోసం మన ఊళ్ళో వాళ్లు ఎంతో దూరం వెళ్లి ఎంతో ప్రయాసపడి నడిచి శ్రమ కోరిస్తే తప్ప వాళ్లు తాగే మంచినీళ్లు దొరకటం లేదు, కాబట్టి నువ్వే కొంచెం ఏదైనా చేసి ఒక నూతిలాంటి తవ్వించు అని ఆవిడ తన కోరికను చెప్తే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఒక బావి తవ్వించారట. అంటే ఒక తల్లి తను తన పిల్లాడు తన ఇల్లు కాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించి వాళ్ల కష్టాలను తెలుసుకుని వాళ్లను కూడా అభివృద్ది చెయ్యాలి, వాళ్ల సంతోషంలోనే మన సంతోషం ఉంది అన్న విశాల భావంకి వచ్చినప్పుడు సమాజం ఆటోమేటిక్ గా అభివృద్ది అవుతుంది కదండి. తాను నువ్వు చదువుకున్నావు, నువ్వు బాగా డబ్బు సంపాదించు, నన్ను మంచి బిల్డింగ్ కట్టించి నన్ను అందులో పెట్టు, నన్ను భోగాల్లో ముంచి తేల్చు అని కోరుకోలేదు. మనం బాగుండటంతో పాటు మనకున్న కొంచెం దాంతో అందరూ బాగుండాలి అని కోరుకోవడం ఎంతో గొప్పదండి. అంత త్యాగగుణం రావాలంటే వాళ్ల మనసు నిండా ప్రేమ నిండి ఉండాలి. అప్పుడే తన చుట్టూ ఉన్నది వేరేది కాదు అంతా తని అనుకున్నప్పుడు వాళ్ల బాధలు కూడా తనవిగా తీసుకుని దానికి ఏం చెయ్యాలో దానికోసం ఉపాయం ఆలోచిస్తారు. కాబట్టి తల్లి స్థానంలో ఉన్న స్త్రీమూర్తికి ఇంతటి గొప్ప విలువలు ఆదర్శంతో కూడిన భావాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలకు కూడా అవే భావాలొస్తాయి, తద్వారా సమాజం కూడా బాగా అభివృద్ది చెందుతుంది. మరి ఇలాగే ఎంతో విశాలమైన భావంతో త్యాగభావంతో మన ఈశ్వరమ్మగారు కోరిన కోరికల వల్లే మనం ఈనాడు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. సత్యసాయినాథుని పూర్తి అనుగ్రహానికి పాత్రమయ్యాము అంటే దానికి ఈశ్వరమ్మగారే కారణం. మరి వారి జీవితంలో జరిగిన సంఘటనని స్వామి మాటల్లోని విని తెలుసుకుందాం.
ఇదే రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది. నేను పైన భోజనం చేస్తూ ఉండినాను, అప్పుడు గృహమమ్మాయి పైకి వచ్చింది. ఈ దేహం యొక్క తల్లి ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను. భోంచేయండి భోంచేయండి, తర్వాత నేను చెప్తానని. భోజనం అయిన తర్వాత, స్వామి మన పల్లె చాలా కుగ్రామము, ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు. తల్లులు ఆ చంటిపిడిని ఎత్తుకుని ముక్కబట్టును పరిగెత్తున్నారు, వాడు నడచలేక కూర్చొని అనేక శ్రమలు పడుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, లేదు ఈ గ్రామంలో నేను ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను. అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను. తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె, స్వామి మీరేమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని. మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను. స్వామి ఇన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీరుస్తున్నావే, నా కోరిక మాత్రం ఎందుకు తీర్చకూడదు, నేను నీ కోరిక అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి, ఏం కావాలన్నాను. మన గ్రామంలో చిన్న బావిని త్రవ్వించండి అని, చిన్న బావిని త్రవ్వించాము, అది మన మందిరంలోనే త్రవ్వించాను. గ్రామం జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు. అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని, కానీ మరొక్కటి మాత్రం నాలో ఉంటుందా, ఈ కోరికలకు ఒక అదుపే లేదు.
For desires, there's absolutely no end.
కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని ముక్కపట్నం వెళుతున్నారు. వాడు నడచడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది, కట్టించాను. అప్పుడు చాలా సంతోషించింది, ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనేది. అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది. చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది. పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది, ఆ హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది. ఆనాడు ఏదో చిన్న బోర్ వెల్లో ఒక చిన్న బావిలో వేసి నీళ్లు ఇప్పిస్తున్నటువంటి వాడిని, ఈనాడు మన జిల్లాకు అంతా కూడా ఫైర్స్ వేయించి చక్కని నీరు అందించాడు. కనుకనే తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడు యొక్క సంకల్పం కూడా ఉత్తమంగా ఉంటుంటాయి, దానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి. భారతదేశం యొక్క పవిత్రత ఎవరు కూడా సరిగా గుర్తించలేరు, కానీ సత్సంకల్పములు మానవుని ఎందుకు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది. అది చాలా బలహీనత. మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది. నీ సంకల్ప బలమైతే నీకు తగినటువంటి శక్తిని అందిస్తుంది.
ఈ విషయాలన్నీ విన్న తర్వాత స్త్రీమూర్తుల్లోని ఎంత శక్తి ఉన్నది అన్నది మనకు బాగా అర్థమవుతున్నది. సకారాత్మకమైన సత్యాన్ని పాటిస్తూ సకారాత్మకమైన గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ రకారాత్మకంగా త్యాగబుద్ధిని కలిగి ఉంటే ప్రతి స్త్రీ కూడా ఒక ఆదర్శ మహిళగా తయారవుతుందని స్వామి భావిస్తున్నారు. అంతేకాదు సత్వరజస్తమో గుణాలు దుర్గాలక్ష్మీ సరస్వతులకి ప్రతీకం కాబట్టి ఆదిపరాశక్తి ఆ త్రిమూర్తి స్వరూపమైన ఆ జగన్మాత ఎక్కడో లేదు, ప్రతి స్త్రీలోనే ఉన్నది. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి ఈ లక్షణాలని ఈ గుణాలని మనం అభివృద్ధిపరచుకుని స్వామి చెప్పిన బాటలో పయనిస్తూ ఆనందం పొందుతూ అందరికీ ఆనందాన్ని అందిస్తూ స్వామికి ఆనందం చేకూర్చుదాం. ఈ బృహత్ కార్యానికి మనందరిలో ప్రేమజ్యోతిని వెలిగించి తద్వారా మనం అందరినీ సేవించే భాగ్యాన్ని మనకు కల్పించమని స్వామిని కోరుకుందాం.
భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు. భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. విద్యార్థులు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాత్మ భావనగా నిలుస్తుంది. ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి దేశాలు కూడా రావు, దేశానికి అవకాశమే ఉండదు. అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవత్వం లోపల దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతులు.
ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో భాగంగా రేడియో సాయి బృందం వారు హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి సాయి స్వప్న గారు అందించిన ప్రత్యేక కార్యక్రమం సాయి కోరుకునే ఆదర్శ స్త్రీ ఏ విధంగా ఉండాలి అన్నది విన్నారు కదా. మరి స్త్రీమూర్తి యొక్క తత్వాన్ని గురించి, మాతృమూర్తి యొక్క ఆదర్శాన్ని గురించి స్వామి ఎంత అందంగా చెప్పారో ఈ కార్యక్రమం ద్వారా సాయి స్వప్న గారు మనకి అందించారు. మరి ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. సాయిరామ్.